బాబా అలా బయలుదేరగానే ఒక్కసారిగా చిరతలు, తాళాలు, మృదంగాలు, కంజిర, మద్దెల్ల వంటి మంగళవాద్యాలు మారుమోగేవి. రంగురంగుల బాణాసంచాలు కాల్చబడి బాబా మసీదు మెట్లు దిగుతుండగా వెండి బెత్తాలు ధరించి ఉన్న భాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చేవారు. బాబా కిరువైపులా చేరి చమరీ మృగం వెంట్రుకలతో చేయబడ్డ వింజామరలు ఇచ్చేవారు. ఎడంవైపు తాచ్చా బాబాకి ఊతం ఇవ్వగా కుడివైపు మహల్సాపతి సెల్లా అంచు నేలకి తగలకుండా పట్టుకునేవాడు. బాపూసాహెబ్ జోగ్ తలపై గొడుగు పట్టుకోగా సాయి చూడచక్కని చిన్న చిన్న అడుగులు వేస్తూ నడిచేవారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతుండేవారు భక్తులు. ఈ ఉత్సవంలో ముందు భాగాన అందంగా అలంకరించబడ్డ బాబాగారి గుర్రం శ్యామకర్ణ నడిచేది. దాని వెనుక రథం, కీర్తనలు పాడేవాళ్లు, రకరకాల వాయిద్యాలు వాయించేవాళ్లు, భజనలు చేసేవాళ్లు, ఆ వెనుక సమస్త భక్త కోటి క్రమశిక్షణాయుతంగా ముందుకు సాగుతూ ఉండేవారు. భక్తులకు కుడివైపు తులసి బృందావనం ఉండేది. హరినామస్మరణతో, సాయి నామగానంతో ఆకాశం బ్రద్దలయ్యేలా ఆ ప్రాంతమంతా మార్మోగిపోయేది. ఈ విధంగా ఆ శోభాయాత్ర చావడి దగ్గరికి చేరేటప్పటికి బాబా చావడి వైపు ముఖం పెట్టి ఒక విచిత్రమైన కాంతితో వెలిగిపోతూ ఉండేవారు. ఉత్తరం వైపున ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలబడేవారు. ఆ సమయంలో ఆయన ఎవరినో పిలుస్తున్నట్టుగా కనిపించేవారు. వాయిద్యాల శబ్దఘోషకు అనుగుణంగా లయగా బాబా తమ వామహస్తాన్ని పైకి కిందకి ఊపుతూ ఉండేవారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి పువ్వులు, గులాల్ పొడి బాబా మీద పలుమార్లు ప్రేమతో చల్లేవాడు. ఆ సమయంలో వాద్యఘోష మిన్నంటేది. అప్పుడు బాబా ముఖం ద్విగుణీకరించిన ప్రకాశంతో వెలిగిపోయేది. ఆ దృశ్యాన్ని చూసిన మహాసాపతి ఒక్కొక్కప్పుడు పూనకం వచ్చిన వాడిలా ఆనంద తన్మయంతో నాట్యం చేసేవాడు. అటువంటి మహదానందమయ వాతావరణంలో ఆ శోభాయాత్ర చావడికి చేరుకునేది. అప్పటికే చావడి అందమైన పాదరసపు గాజుబొట్లతోనూ, రంగురంగుల దీపాలతోనూ అలంకరించబడి ఉండేది. అప్పటిదాకా బాబా ఎడంచేతి పక్క చేతిలో లాంతర్ పట్టుకుని నిల్చున్న తాత్య ముందుగా చావడిలోకొచ్చి బాబాకు ఆసనాన్ని, ఆనుకునేందుకు బాలీసును ఏర్పాటు చేసి కొత్త అంగరఖ తొడిగాక భక్తులు బాబాను వేయి విధాలుగా పూజించేవారు. బాబా తలపై తురాయితో కూడిన కిరీటాన్ని పెట్టి ఆయన మెడలో పూలమాలలే కాకుండా బంగారు ఆభరణాలు కూడా వేసేవారు. నుదుట కస్తూరి తిలకాన్ని ప్రేమమేరా దిద్ది హృదయానందకరమైన ఆ జగత్కళ్యాణ మూర్తిని చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. ఆ అలంకరణలో అతిలోక సుందరంగా దర్శనమిచ్చేవారు సాయి. సరిగ్గా అప్పుడే గిర్రును తిరిగే కుచ్చుల ఛత్రాన్ని పట్టేవాడు నానాసాహెబ్ నిమోంకర్. భక్తులు సాయి పాదాలను ఒక పళ్లెంలో కడిగి అర్ఘ్యపాద్యాలను అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలాలు సమర్పించేవారు. కొంతమంది స్త్రీలు బాబాను మళ్లీ మళ్లీ పూలమాలను కుతురు చేసి వాసన చూసేందుకు పూలగుత్తులను చేతికిచ్చేవారు. నిజానికి అలంకరణలను కాని మర్యాదలను కాని బాబా ఏనాడూ లెక్క చేసేవారు కాదు. కేవలం భక్తుల మీద ప్రేమానురాగాలతో వారు సంతృప్తి కోసం వారి ఇష్టప్రకారమే చేయడానికి ఒప్పుకునేవారు. బాబా గద్దెపై కూర్చునుండగా భక్తులు వారి పాదాలకు నమస్కరించేవారు. భక్తులు ఇరువైపులా నిలబడి విసనకర్రలతోనూ శ్యామరాలతోనూ విసిరేవారు. అప్పుడు శ్యామ చిలుము వెలిగించి తాత్యాకు ఇవ్వగా అతనొక పీల్పు పీల్చి బాబాకిచ్చేవాడు. బాబా పీల్చిన తర్వాత మహల్సాపతి, ఆపై భక్తులందరూ మహాప్రసాదంగా అందరికీ ఆ చిలుము పీల్చే భాగ్యం లభించేది. జడవగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చింది. కుమ్మరులు దానిని తొక్కడం, ఎండలో ఆరపెట్టడం, నిప్పుల్లో కాల్చడం వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకుంది. సావడి ఉత్సవంలో ఆఖరి ఘట్టంగా జోగ్ సర్వలాంఛనాలతో హారతిచ్చేవాడు. అప్పుడు మరొకసారి వాయిద్యాలు మారుమోగేవి. హారతి ముగిసిన తర్వాత భక్తులు బాబా ఆశీర్వాదం పొంది ఆయనకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇళ్లకు వెళ్లేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించాక ఆఖరుగా తాచ్యా కూడా సెలవు తీసుకుని వెళ్లేవాడు. అందరూ వెళ్లాక భక్తులిచ్చిన 50-60 దుప్పట్లను ఒకదానిపై ఒకటి పరిచి సాయి నిద్రించేవారు. అవసాన దశలో సాయి నామధ్యానం చేస్తూ, సాయినే మనసులో స్మరిస్తూ, సాయి సన్నిధిలో పరమపదించిన వారు నలుగురున్నారు. మొదటి వ్యక్తి విజయానంద్ అనే సన్యాసి. మానస సరోవర యాత్రకై బయలుదేరి కారణాంతరాల వల్ల షిరిడీలోనే ఉండిపోయి బాబా సలహా మీద 3 సప్తాహాలు భాగవత పారాయణ చేస్తూ మధ్యలోనే హరిసాన్నిధ్యాన్ని చేరుకున్న వ్యక్తి. రెండో వ్యక్తి బాలారాం మాంకర్ అనే గృహస్థు. బాబా పనుకున మత్స్యేంద్రగఢ్ వెళ్లి అక్కడ కూడా బాబా దర్శన భాగ్యాన్ని పొంది బాబా సర్వాంతర్యామి అని తెలుసుకుని తిరిగి షిరిడీ చేరుకుని బాబా పదసేవలో తుదిశ్వాస పీల్చిన వ్యక్తి. మూడో వ్యక్తి తాచా సాహెబ్ నోల్కర్ అనే సబ్జెడ్జ్. యోగుల మీద బాబాల మీద ఏమాత్రం నమ్మకం లేక ఉబుసుపోకకి షిరిడీ చేరి బాబా అవతార పురుషుడని గ్రహించి అంత్యదశలో బాబా పాదతీర్థాన్ని స్వీకరించి జన్మ చాలించిన వ్యక్తి. నాలుగవ వ్యక్తి మేఘశ్యాముడు. బాబా అంతేవాసు. జీవితాంతం బాబా వద్దే ఉండి అనుక్షణం బాబానే పూజించి బాబా పాదాల వద్దే ప్రాణాలర్పించిన వ్యక్తి. చావు పుట్టుకల ఎన్నిటినో తన కళ్ళారా చూసినా ఎన్నడూ చెలించని సాయి మేఘశ్యాముని చావుకు చిన్నపిల్లాడు వలె వెక్కి వెక్కి ఏడ్చారు. యోగులు, పుణ్యపురుషులు అనేక మందికి బాబా సద్గతినివ్వటం విన్నాం, కాని పులి వంటి క్రూర జంతువు కూడా వారి దైవాల కృతార్థురాలైంది. ఇది వింతల్లో వింత. ముందే చెప్పుకున్నాం కదా, ఈ విశ్వంలో ఉన్న సకల చరాచర జీవరాశిలోనూ తానున్నానని బాబా చెప్పారని. శ్రీ సాయిబాబా సమాధి కావడానికి 7 రోజుల ముందు షిరిడీలో ఈ వింత సంఘటన జరిగింది. ఆ రోజు ఒక నాటుబండి వచ్చి మసీదు ముందాగింది. ఆ బండిపై ఒక బోను, దానిలో ఇనప గొలుసులతో కట్టబడి ఉన్న ఒక పెద్ద పులి. రోగం వల్ల దాని మొహం వెనక్కి తిరిగి ఉంది. ఆ పులిని సాకుతున్నది 3 దర్వీషులు. పులిని ఊరూరా ఆడించి వారు పొట్టబోసుకుంటున్నారు. దాని జబ్బు తగ్గించడానికి ఎన్నో మందులు వాడారు, కాని ప్రయోజనం శూన్యం. బాబా మహిమ విని షిరిడీకి తీసుకొచ్చి పులిని సాయి ముందు నిలబెట్టి దాని విషయమంతా చెప్పారు దర్వీషులు. అది జబ్బుతో బాధపడుతూ కూడా భయంకరంగానే ఉంది. ప్రజలంతా దానివైపు భయంతో చూస్తున్నారు. సాయి వంక చూసేసరికి ఆయన కళ్లలోని తీక్షణతకు తట్టుకోలేక ఆ పులి తలవాల్చేసింది. వెంటనే తన తోకను 3 సార్లు లేపి నేలకేసి గట్టిగా కొట్టి ప్రాణాలు విడిచింది. చూడండి, మానవ జన్మెత్తిన ఎంతో మందికి రాని చావు ఆ పులికి సంప్రాప్తించింది. అది పూర్వజన్మలో ఏ పుణ్యపురుషుడు విధి వక్రించి ఈ జన్మలో ఆ క్రూర జంతువుగా జన్మించింది. అయినా భగవత్ స్వరూపుడైన సాయిని దర్శించి నా జన్మకిది చాలు అన్నట్టు సాయి పాదాల వద్ద ప్రాణత్యాగం చేసింది. ఆ పులి మరణంతో దర్వీషులు ముందు విరక్తి చెందినా, తర్వాత ఆ పులికి దాని బాధ నుండి బాబాయే విముక్తి కల్పించారు అని భావించి వెళ్లిపోయారు. ఏనాడో అది వారికి బాకీ పడింది. ఆ రుణం తీరగానే విమోచనం పొందింది. కాలక్రమేణా మానవుల లెక్క ప్రకారం సాయిబాబాకి 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 80 సంవత్సరాల ప్రాయంలో సాయి అరముగ్గిన దోసపండు వెనలో నిరంతర తపోసంజనిత మహదగ్నులలో కాలికాలి మెరుగెక్కిన మేలిమి బంగారంలా మెరిసిపోయేవారు. నిత్యాత్మానుసంధానం వల్ల, వైరాగ్యం వల్ల రాగమోహాతీత నైర్మల్యులై శరత్ పూర్ణచంద్రుని వలె స్వచ్ఛంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండేవారు. వారి పాదాలు బాగా పండిన తమలపాకుల్లా పలుచుగా ఉండేవి. అంత వయసులోనూ ఆయన పనులన్నీ ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగానే చేసుకునేవారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను ఆమూల్యాగ్రంగా, అద్భుతంగా రచించిన హేమాండ్ పంత్ ఒకనాడు మసీదులో అందరితో పాటు కడుపు నిండా తిన్నాడు. బాబా అతన్ని పిలిచి గిన్నెడు మజ్జిగ తాగమనిచ్చారు. కడుపులో ఖాళీ లేకపోయినా హేమాండ్ సాయి ఆజ్ఞపై తాగి చూశాడు. ఆశ్చర్యం, అది రోజూ తను తాగే మజ్జిగ కన్నా ఎంతో రుచిగా ఉంది. హేమాండ్ సంశయాన్ని కట్టిపెడుతూ, బాబా దాన్నంతా తాగే హేమాండ్, మళ్లీ నీకు ఇటువంటి మజ్జిగ తాగే అవకాశం దొరకదు అన్నారు. బాబా పలుకులు సత్యాలయ్యాయి. ఎందువల్లంటే ఆ తర్వాత కొద్ది కాలానికే సమాధి చెందారు బాబా. తను కొద్ది కాలంలో సమాధి చెందుతానని పరోక్షంగా బాబా చేసిన 2వ సూచనది. మొదటిసారి 3 సంవత్సరాల క్రితం అనగా 1915 విజయదశమి నాటి సీమోల్లంఘన సమయంలో సరిగ్గా అదే విజయదశమి రోజున తాను సమాధి చెందుతానని ప్రప్రథమంగా సూచన చేశారు. ప్రతి విజయదశమి నాడు గ్రామస్తులందరూ తమ తమ సరిహద్దులు దాటి వెళ్లి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుని సెమీపత్రాలను అందించుకోవటం ఆచారం. దీన్నే సీమోల్లంఘనం అంటారు. గ్రామస్తులంతా సీమోల్లంఘనకు వెళ్లి మరలి వచ్చేటప్పటికీ బాబా మసీదులో పట్టరాని కోపంతో చిందులు తొక్కుతున్నారు. తన కఫనీని, ఆఖరికి లంగోటాన్ని తీసి ధునులో పడేశారు. ఒక్కసారిగా మంట ప్రజ్వలింది. ఆ కాంతిలో బాబా వింతగా మెరిసిపోయారు. కళ్లు చింతనిప్పుల్లా ఎర్రగా మండుతుండగా దిగంబరంగా మసీదు మెట్లు దిగివచ్చి అక్కడున్న వారిని అందరినీ ఉద్దేశించి పెద్దగా, ఇప్పుడు చెప్పండి, నేను హిందూనా ముస్లింనా, చూసి చెప్పగల దమ్మున్నవాడుంటే రండిరా అంటూ గద్దిస్తున్నారు. బాబాకి పిచ్చెక్కిందని కొందరు భయపడి పారిపోయారు. మిగిలిన వాళ్లు తలలు ఉంచుకుని మౌనంగా నిలబడ్డారు. వారిలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. కొంతసేపు అయ్యాక భాగోజీ సాయిని శాంతపరిచి అతి కష్టమీద లంగోటా కట్టబెట్టాడు. సీమోల్లంఘన పండకపూట ఈ కోపమేమిటి బాబా అంటే, తన సటకాతో బలంగా నేల మీద బాత్తూ, ఈరోజు నా సీమోల్లంఘనంరా అని అరిచారు బాబా. బాబా ఆ కోపానికే మతిపోయిన భక్తులకు అప్పుడు ఆయన అన్న మాటల్లోని అంతరార్థం గ్రహించే అవకాశమే లేకుండా పోయింది. అయితే ఈ సంఘటన జరిగిన మూడేళ్ల తర్వాత అంటే 1918లో నిజంగా విజయదశమి రోజే బాబా సమాధి చెందినప్పుడు భక్తులకు ఆనాటి మాటల్లోని అంతరార్థం తెలిసి ఎంతో చింతించారు. ఈ సీమోల్లంఘన ఘట్టం జరిగిన కొన్నాళ్లకే రామచంద్ర పాటిల్ అనే సాయి భక్తుడు తీవ్రంగా జబ్బుపడి తనకు చావు తప్పదని నిర్ణయించుకుని, బాబా ఈ బాధ నేను పడలేను, నేనెప్పుడు చనిపోతానో తెలియజేయండి స్వామి అని దీనంగా ప్రార్థించాడు. రామచంద్ర పాటిల్కి అభయం ఇస్తూ, బాబా భయపడకు పాటిల్, నీ చావు చీటీ చింపేశాను, నువ్వు త్వరలో కోలుకుంటావు అంటూ దిగాలుగా, తాత్యాన్ని గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. అతనికి 1918 విజయదశమి నాడు మారకం ఉంది. ఈ సంగతి వాడికి చెప్పకు, ఇప్పటినుంచే బెంగబెట్టుకుంటాడు వీరనాగన్ను అన్నారు తాత్యా మీద అమిత ప్రేమతో. కాని సాయికి బహిప్రాణమైన తాత్యా గురించి బాబా అన్న ఈ మాటలు సాయి స్వయంగా తననే ఉద్దేశించుకుని అన్నవేనని అప్పుడు రామచంద్ర పాటిల్ గ్రహించలేకపోయాడు. బాబా చెప్పిన 1918 రానే వచ్చింది. భాద్రపద మాసం గడిచి ఆశ్వయుజ మాసం సమీపిస్తోంది. తాత్యా జబ్బున పడి మంచం పట్టినందువల్ల బాబాను చూసేందుకు రాలేకపోతున్నాడు. విజయదశమి సమీపించింది. రామచంద్ర పాటిలు, బాలాశింపి తాత్యా గురించి మిక్కిలి భయపడుతున్నారు. ఎందువల్లంటే బ్రహ్మ రాతైనా తప్పుతుందేమో కాని బాబా మాట మాత్రం తప్పదని వారికి బాగా తెలుసు. ఇక్కడ తాత్యా పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూ ఉండగా అక్కడ 1918 నుంచి బాబా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆయన రవ్వంత జ్వరపడ్డారు. అది మొదలు 4 రోజుల తర్వాత నుంచి భిక్షకు వెళ్లడం గాని గ్రామంలోకి లెండీ వైపు చావడికేసి తిరగడం పూర్తిగా మానేశారు. మసీదులో అలానే కూర్చుని క్రమంగా బలహీన పడిపోసాగారు. రోజురోజుకి దిగజారుతున్న బాబా ఆరోగ్య పరిస్థితికి భక్తులంతా ఎంతో ఆందోళన చెందసాగారు. చివరికి ఒక భక్తుడు ఉండబట్టలేక గొల్లును ఏడ్చేశాడు. అతని వైపు చూసి నవ్వుతూ, ఎందుకు ఏడుస్తావు, ఈ సృష్టిలో ఎవరు శాశ్వతం, నిత్యం మారిపోయేది కాబట్టే దీన్ని జగత్తు అన్నారు. నేను, నువ్వు, వీళ్లందరూ నిన్నట్లాగా ఇవాళ ఉన్నావా, ఇవాళ్టిలా రేపుంటావా, ఈ షిరిడీయే చూడు, అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో. అందరూ ఏదో నాటికి పోయి అల్లా దగ్గర కలుసుకోవాల్సిన వాళ్లమే, ఇంకా దుఃఖమెందుకు, నేను పోయా కూడా మీ అండగా ఉంటాను, అనవసరమైన ఆలోచనలు మాని ఆ భగవంతుణ్ణి ధ్యానించుకోండి అన్నారు బాబా. ఆ తర్వాత జ్వరంతో ఉన్న తాత్యాను పిలిపించి పాయసం తినిపించి, మనిద్దరి కోసం 2 డోలీలు తెప్పించాను కాని నిన్ను తీసుకువెళ్ళడానికి మనసొప్పడం లేదు, నేను వెళ్తానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అని అతను వెళ్లనంటున్నా ఇంటికి పంపారు. నేను ఈ మసీదు చావడితో విసిగిపోయాను, బూటీవాడకు వెళ్లిపోతాను అన్నారు బాబా. అంచకాలే భగవన్ నామస్మరణ అన్నట్లు బాబా నిజానికి తాను యోగచంద్రుడైనప్పటికీ, సాక్షాత్ భగవత్ స్వరూపులైన తమకు ఆ సాంప్రదాయం అవసరం లేనప్పటికీ భక్తులు పాటించవలసిన ధర్మాన్ని ఆచరణపూర్వకంగా చూపించడం కోసం వజయ అనే వ్యక్తి చేత శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని పారాయణం చేయిస్తూ తాను శ్రద్దగా విన్నారు. 14 రోజుల్లో 3 సార్లు పారాయణ చేసి వజయ అలసిపోయాడు. బాబా అతన్ని సత్కరించి పంపి తానికి ఆత్మసంధానంలో మునిగిపోయారు. నిత్య నిద్రా సమయంలో బాబా ఒక ఇటుకను తలకింద పెట్టుకునేవారని ముందే చెప్పుకున్నాం మనం. 1918 విజయదశమికి 3 రోజుల ముందు మసీదును శుభ్రం చేస్తుండగా పొరపాటున పనిపిల్లవాడి చేతి నుండి జారి ఆ ఇటుక కిందపడి రెండు ముక్కలైపోయింది. చెడుకాలానికి వచ్చిన అపశకునంలా భావించారు బాబా ఆ సంఘటనని. బాబా 16వ ఏట షిరిడి వచ్చిన తర్వాత 32 సంవత్సరాలకి యోగ సమాధి చెందటం, మళ్లీ 32 సంవత్సరాల తర్వాత మహాసమాధికి నిరూపణయే ఆ ఇటుకరాయి రెండు ముక్కలవ్వడం. పగిలిపోయిన ఆ ఇటుకరాయి ముక్కలను తన చెంపల కానించుకుని అయిపోయింది. ఈ ఇటుకరాయి వలే నా వైభోగం, నా జీవితం పుట్టుకుమని పగిలిపోయాయి. ఇది నా గురువుగారి స్మృతి చిహ్నం, నా జీవన సర్వస్వం అని బాధపడ్డారు సాయి. అక్కడ తాచా, ఇక్కడ బాబా ఏకకాలంలో అంత్యావస్థకు చేరారు. తాచా సాయి సాయి అని బాబానే స్మరిస్తూ ఉండగా అల్లా హరి అంటూ బాబా పరమాత్మను స్మరిస్తున్నారు. విజయదశమి చేరువైంది. తాచా నాడి బలహీన పడిపోయింది. అతని మిత్రులు బంధువులు తాచా మీద ఆశలు వదులుకున్నారు. కాని అంతలోనే ఉన్నట్టుండి ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగిపోయింది. ఆ రోజే విజయదశమి. 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్న హారతి కూడా యథావిధిగా జరిగిపోయింది. పండగ పూట కూడా ఈ ఫకీర్తో ఎందుకు, ఇంటికి వెళ్లి హాయిగా మీ కుటుంబాలతో కలిసి భోంచేసి మళ్లీ రండి అంటూ తమ భక్తులందరినీ ఇళ్లకు పంపారు సాయి. అయినా కూడా బాబా ఆరోగ్యం అసలే బాగుండలేదు, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పండగ విషయం కూడా మర్చిపోయి లక్ష్మీబాయి సింధే, భాగోజీ, బాయిజా, బాలాశింపి, నిమోంకర్, శ్యామాలు మాత్రం సాయితోనే ఉండిపోయారు. శ్యామా నిమోంకర్లు మసీదు దిగువను కూర్చున్నారు, మిగిలిన వారు లోపలున్నారు. ఉన్నట్టుండి సాయి నాకేం బాగోలేదు, నన్ను రాతివాడాకి పట్టుకెళ్ళండి అన్నారు. అక్కడే కాసేపు తమ ఆసనం మీద కూర్చుని తాంబూలం వేసుకున్నారు. ఆ తర్వాత మంచినీళ్లు తాగబోతే మింగుడు పడలేదు, కళ్లు అరమూతలు పడుతున్నాయి. వెంటనే లక్ష్మీబాయి సింధేని సైగ చేసి పిలిచి తన జేబులోంచి ముందు 5, ఆ తర్వాత 4, మొత్తం 9 రూపాయలిచ్చి జాగ్రత్త భద్రపరుచుకో అన్నారు. ఈ దక్షిణను దీక్షతో గుర్తించాలి. బాబా కదలికగాని చెరియగాని లీలగాని ఎంతో అంతరార్థంతో కూడుకుని ఉంటుంది. 9 రూపాయలు ఇవ్వడంలో ఉద్దేశం నవవిధ భక్తి మార్గాల ప్రాధాన్యత తెలుపటం. ఒకవైపు స్థూలమైన భౌతిక చర్యతో పాటు అలౌకికము, అతి నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు వెల్లడి చేస్తూనే వారి జీవిత రహస్యాన్ని చివరి దశలో కూడా సూక్ష్మంగా తమ భక్తులకు తెలిపిన మహాయోగి సాయి. సాయి వెంటనే అబ్దుల్లా కబురు చేశారు. అతని నుంచి కాసేపాకి వస్తాను అని జవాబు రావడంతో నన్ను బూటివాడకు తీసుకుపోండి అన్నారు. మళ్ళీ అలా అంటూనే బాయిజా అప్పాకోటి వైపు ఒరిగి కన్నుమూశారు. బాగోజీ పరిగెత్తుకెళ్లి నిమోంకర్కి చెప్పాడమాట. నిమోంకర్ వచ్చి సాయి నోట్లో నీళ్లు పోశాడు, కానీ అవి మింగుడు పడలేదు, బయటకొచ్చేశాయి. శ్యామ భగవాన్ అని అరవబోగా అరవద్దు అని అభయమిస్తున్నట్టుగా సాయి సైగ చేసి బాయిజాబాయి ఒళ్ళో వాలిపోయారు. అప్పటికి సమయం సరిగ్గా 2:30. బాబా తమ సమాధి గురించి ముందే తెలుసు కాబట్టి వారిది స్వచ్ఛంద మరణం అని చెప్పవచ్చు. ఎంతటి మహానుభావుడికో కాని స్వచ్ఛంద మరణం లభించదు. మహాభారతంలో భీష్మ పితామహుడు ఇలా స్వచ్ఛంద మరణం పొందిన ఘనుడు. భోజనాలకు ఇళ్లకు వెళ్లిన వాళ్లంతా విస్తరణ ముందుండగానే ఈ వార్త షిరిడి గ్రామం మొత్తం పాకిపోయింది. కొందరు స్పృహ తప్పారు, కొందరు బాబా బాబా అంటూ పిచ్చివాళ్లలా ఏడుస్తూ మసీదుకు పరుగులు పెట్టారు, ఇంకొందరు బాబాని తీసుకుపోయినందుకు దేవుణ్ణి తిట్టిపోశారు. చాలామంది బాబా సమాధి వచ్చే ప్రళయానికి సూచన అని భయపడ్డారు. ఆబాల గోపాలం గుండెలు బాదుకుంటూ క్షణాల్లో మసీదు దారిపట్టింది. బాబా సమాధి చెందిన వెంటనే సదా నింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం అయిన షిరిడిలోని వేప చెట్టు ఆకులు సాయి షిరిడీకి రావడానికి ముందులా మళ్లీ చేదెక్కాయి. బావుల్లోని తీయటి నీళ్లు మళ్లీ ఉప్పులయ్యాయి. బాబా బాబా అంటూ ఎక్కడ విన్నా రోదనావేదనలే. ఆడా మగ మడి మహిళ కులం మతం పెద్ద చిన్న అన్న భేదం లేకుండా అందరూ ఉరుసుకుపోతూ మహాజనం మహాప్రభంజనంలా పరిగెత్తారు మసీదు వైపు. పసిపిల్లలకు పాలైనా ఇవ్వకుండా పరిగెత్తే తల్లులు, ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉన్నాయో లేవో అని చూసుకోకుండా పరిగెత్తే స్త్రీమూర్తులు, ప్రపంచంలో తమకు ఇంకో విషయం పట్టనట్టు తమ సర్వస్వం కోల్పోయినట్టు మసీదు వైపే పరిగెత్తే స్త్రీ పురుషులు వృద్ధుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. వాళ్ల కళ్ల వెంట ధారాపాతంగా కారుతున్న అశ్రుజలాలతో ఆ మసీదు ప్రాంతమంతా బురద బురద అయిపోయింది. జీవితాంతం బాబా సేవ చేసి కడసారి కబురంపగా బాబాకు సేవ చేసుకోలేని దురదృష్టానికి దుఃఖిస్తున్న అబ్దుల్లాను సముదాయించటం ఎవరి వల్లా కాలేదు. ప్రజల దర్శనానికి వీలుగా బాబా దేహం కూర్చోబెట్టబడింది. ఏనాడూ భయమెరుగని అమిత దృఢకాయుడు. ఆజానుబాహు అయిన నానావల్లి కూడా దుఃఖం దిగమింగుతూ కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. 6-7 గంటల పాటు వరుసలో నిలబడితే కాని సాయి అంతిమ దర్శనం లభించలేదు. అంతమంది భక్తజనం తరలివచ్చారు బాబా కడసారి చూపులకి. బాబా శరీరం పూలతోనూ పూలమాలలతోనూ కప్పబడిపోయింది. కృష్ణ నిర్యాణం తర్వాత యాదవజన శోక సముద్రంలా ఉన్న ద్వారకలా ఉంది ఆనాటి ద్వారకామాయి. ఎవరెంత ఏడ్చినా ఏ లాభం? అందుకే కర్మం వలన పుట్టడం, ధర్మం వలన చావడం సహజమే అన్నాడు గీతలో కృష్ణ పరమాత్మ. బాబా సమాధి చెందినందుకు ఏడ్చినంతసేపు పట్టలేదు హిందూ ముస్లింలు తగాదాకి దిగడానికి. సాయి భౌతిక కాలయాన్ని ఎక్కడ సమాధి చేయాలి? ఈ విషయంలో ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. పూటీ కట్టించిన రాతిమేడలోనే సమాధి చేయాలని హిందువులు, మసీదులోనే సమాధి చేయాలని ముస్లింలు పట్టుబట్టారు. ఇరు వర్గాలు దాదాపు కొట్టుకునే స్థితికి వచ్చాయి. అసలు ఇంతకీ సాయిబాబా హిందువా ముస్లిమా? ఈ విషయం మనం పరిశీలిద్దాం. బాబా హిందూ అని కొందరు, ముస్లిం అని కొందరు ఇప్పటికీ వాదించుకుంటూ ఉంటారు. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. అయితే ఏ జాతి వారు బాబా మా జాతి అని చెప్పుకోవడానికి తగిన విధంగా ఆయన వేషభాషల్లోనూ వ్యవహారంలోనూ ఆనవాళ్లు కానవచ్చిన మాట నిజం. అయితే ఆయన ఎన్నడూ ఎవరిని హిందూ ముస్లిం దృష్టితో చూడలేదు, తను ఫలానా అని చెప్పుకోనూ లేదు. ఆయన ముస్లిం అయితే మసీదులో ధుని మండించటం, తులసీ బృందావనం పెంచటం, శంఖాలు ఊదటం, గంటలు మ్రోగించటం, సంగీత వాద్యాలతో భజనలు చేయటం, ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతించటం, షోడశోపచారాలతో హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు జరగనివ్వడం ఎందుకు చేసేవారు? అంతేకాదు, హిందువుల వలె ఆయన చెవులకు కుట్లుండేవి. ఆయన షిరిడీ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ హిందూ దేవాలయాలకు మరమ్మతులు చేయించారు. హిందువుల దేవతలను ఏమాత్రం అగౌరవపరిచినా సాయి సహించలేదు. అదే సమయంలో ఆయన హిందూ అయితే ఫకీర్లాగా ఎందుకుండేవారు? మసీదులో ఎందుకు వాసం చేసేవారు? ఆయన గడ్డాన్ని చూసినా వేషాన్ని చూసినా ఎవరైనా ముస్లిం అనే అనుకుంటారు. పైపచ్చ ఆయన ఎప్పుడూ అల్లా అచ్చాకరేగా, అల్లా భలాకరేగా, సబ్కా మాలిక్ ఏఖై, రామ్ రహీమ్ ఏఖై అని అంటూ ఉండేవారు. ముస్లిం భాషా పదాలు ఎక్కువగా మాట్లాడేవారు. అంతేకాదు, బాబా సంస్కృతంలో వలె అరబిక్లో కూడా మంచి ప్రవేశం ఉన్న వ్యక్తి. అరబిక్ భాషలో ఆయనకు అనేక మంత్రాలు తెలుసు. హిందూ ముస్లింలు ఇద్దరిళ్లలోనూ భిక్షాటం చేసి వారిచ్చిన ఉభయాహారాలు పూజించేవారు బాబా. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు ఆయన పూర్తిగా ముస్లిం పద్ధతిలో వర్తించిన ఒక సంఘటనను చూడండి. బాబా తనకు అత్యంత ఆప్తుడైన బడే బాబా కొడుకైన ఖాసింను మసీదుకు పిలిచి తానే స్వయంగా వండిన కోడి పలావుని దగ్గరుండి మరీ అతని చేత తినిపించారు. అనంతరం అతనికి కొంత సొమ్మును, ఒక పూరదండను ఇచ్చి ఔరంగాబాద్ వెళ్లి అక్కడ షకీర్ షంసుద్దీన్ మియాకు 250 రూపాయలు ఇచ్చి మౌలు, కవ్వాలి, నియాజ్ జరిపించమన్నారు. ఈ మౌలు, కవ్వాలి, నియాజ్ అనేవి పూర్తి మహమ్మదీయ సాంప్రదాయానికి చెందినవి. మౌలు అంటే పైగంబర్ల గురించి పాటలు పాడడం, కవ్వాలి అంటే వాయిద్యాలతో పాటు మహమ్మదీయ యోగి పొంగవులను గురించి కీర్తిస్తూ పాడటం, నియాజ్ అంటే పంక్తి భోజనం పెట్టడం. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా బాబా హిందువా ముస్లిమా అని? సాయి భౌతిక శరీరాన్ని ఎక్కడ సమాధి చేయాలి అన్న విషయంలో చివరికి బాబా మాటే నెక్కింది. ఇరువర్గాలు అనేక తర్జన భర్జనల తర్వాత బూటీవాడాలోనే బాబాని సమాధి చేయడాన్ని నిశ్చయించారు. అక్కడ అంతకుముందు మురళీధరుణ్ణి ప్రతిష్ఠిద్దామనుకున్న స్థలంలోనే బాబా సిద్ధి పొందిన 36 గంటల తర్వాత ఆయన శరీరం సమాధి చేయబడింది. 36 గంటలసేపు గడిచినా బాబా శరీరంలోని అవయవాలు ఇవి బిగుసుకుపోలేదు. చింపాల్సిన అవసరం లేకుండానే కఫనీని తేలిగ్గా తీసివేయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసనీ బాబా కలిసి ఉత్తర కర్మను నిర్వహిస్తూ ఉండగా శాస్త్ర ప్రకారం వేదమంత్రాల మధ్య, వేల ప్రజల రోదనల మధ్య సాయిబాబా వారి భౌతిక కాయాన్ని సమాధి చేయడం జరిగిపోయింది. శ్రీ సాయిబాబా సజీవులుగా ఉన్నప్పుడు హారతులు, భజనలు, పూజలు ఎలా జరిగాయో అలాగే వారి సమాధి తర్వాత కూడా నాథ సాంప్రదాయం ప్రకారం కొనసాగింపబడుతున్నాయి. సమాధి వద్ద ఏర్పరిచిన విగ్రహానికి సర్వోపచారాలు జరుగుతున్నాయి. రోజుకు 4 సార్లు బాబాకి హారతి ఇవ్వబడుతోంది. సాయి సజీవులుగా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఆయన భక్తులయ్యారు. అనేకానేక సాయి దేవాలయాలు దేశమంతటా వెలిశాయి. సాయి సజీవులుగా ఉన్నప్పుడు ఎలా అనుగ్రహించేవారో ఇప్పుడు తమ భక్తులను అలాగే అనుగ్రహిస్తున్నారు. తాను లేనని విలపిస్తున్న భక్త కోటికి ఏకాదశి సూత్రాల ద్వారా హామీనిచ్చారు సాయి. ఆ 11 సూత్రాలు ఇవి. 1, షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. 2, నా భక్తులెవరైనా సరే ద్వారకామాయి సందర్శించినంతనే సుఖ సంపదలు పొందగలరు. 3, ఈ శరీరము విడిచినను నేను మీపై శ్రద్ధ వహించదను. 4, నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును. 5, సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించదను. 6, సమాధి నుండి నా వాణి మీతో మాట్లాడును. 7, నన్ను ఆశ్రయించిన వారిని శరణు వేడిన వారిని నిరంతరము రక్షించుటే నా కర్తవ్యము. 8, నా యందు దృష్టి ఉంచిన వారికి నా కటాక్షము ప్రసరించును. 9, మీ భారములు నాపై ఉంచండి, వాటిని నేను మోసెదను. 10, నా సహాయము సలహా కోరిన భక్తులకు అవి వెంటనే లభించును. 11, నా భక్తుల ఇళ్లలో లేదు అని శబ్దములకు తావులేదు. ఈనాడు నీ బంధువు నడుగు, సాయిలీల గురించి చెప్పేవాడే. నీ స్నేహితుడు నడుగు, సాయి తనను కష్టాల నుంచి ఎలా గట్టెక్కించాడో వివరించేవాడే. కొత్తగా పరిచయమైన వ్యక్తి నడుగు, తమ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడి అనారోగ్యాన్ని బాబా ఊదీ నయం చేసిన వైనాన్ని వివరించేవాడే. అక్కడో గొడ్రాలికి సాయి ఆశీర్వాదం వల్ల బిడ్డలు కలిగారని, ఇక్కడో వ్యసనపరుడు బాబా మీద ఒట్టు వేసుకుని అతి కష్టమైన వ్యసనాన్ని మానివేయగలిగాడని, ఎక్కడో మంచి చదువు చదివి కూడా ఉద్యోగం రాక అలమటిస్తున్న నిరుద్యోగికి సాయిని ప్రార్థించగానే ఉద్యోగం దొరికిందని, కాలే కడుపుని ఒకంత చలార్చుకోవడానికి మండే గంజి చుక్కైనా దక్కని నిరుపేదలు సాయిని తలచి, ఈ చేతులతో ఈ అంబలి తప్ప పట్టెడు మెతుకులైనా నైవేద్యంగా ఇవ్వలేని నిర్భాగ్య కుచేలురవని మొక్కినంతనే వారి దారిద్ర్యం వెంటనే తొలగిపోయే ఏర్పాట్లన్నీ జరిగిపోయి వారు సంవత్సరం తిరగకుండానే అష్ట ఐశ్వర్యాలతో తొలతూగారని వినడం శ్రీ సాయిబాబా దయవల్ల మనకు ఈనాడు సర్వసాధారణమైపోయింది. దైవాలకే దైవం సాయి, పిలచిన పలికే భక్త సులభుడు బాబా. ఓం సాయిరామ్. ఈ శ్రీ షిరిడీ సాయిబాబా సంపూర్ణ జీవిత చరిత్రను విన్నవారు సకల ఐశ్వర్య ఆయురారోగ్య వృద్ధి పొందుటయే కాక అట్టివారు ముముక్షువులై ముక్తి మార్గాన పయనించి సాయి సాయుధ్యాన్ని పొంది తమ జన్మలు తరింపజేసుకుందురుగాక.
నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, నమో సాయి లిటలేక్షణ, త్రిమూర్తి రూప నమో నమో సాయి చిద్భాస్కర, నమో సాయి జ్ఞానేశ్వర, నమో సాయి యతి శేఖర, జ్ఞాన సాగర నమో నమో. నమో సాయి కరుణాకర, నమో సాయి లోకేశ్వర, నమో సాయి సుగుణాలయ యజ్ఞ పురుష నమో నమో. యజ్ఞ ఫలద నమో నమో, యజ్ఞ రక్షణ నమో నమో, యజ్ఞ పోషణ నమో నమో, యజ్ఞ వల్లభ నమో నమో.
సర్వే జనా సుఖినో భవంతు, తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, తథాస్తు. సర్వం సద్గురు సాయినాథార్పణమస్తు, తథాస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.